സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. പന്ത്രണ്ടോ അധ്യായം പദകുണ്ടവ ശ്ലോകം. അഥൈതദപ്യശക്തോസി കർത്തും മദ്യോഗമാശ്രിതഃ സർവകർമ്മഫലത്യാഗം തതഃ കുരുയതാത്മവാന്. మొదటి భాగమైనటువంటి ఈ పన్నెండవ అధ్యాయంలో ఐదు రకములైనటువంటి భక్తి గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ప్రతి వ్యక్తి ఈ ఐదు మెట్లు అంటే మొదటి మెట్టు నుంచి రెండో మెట్టుకి, రెండవ మెట్టు నుంచి మూడో మెట్టుకి, మూడు నుంచి నాలుగో మెట్టు, నాలుగో మెట్టు నుంచి ఐదో మెట్టుకు రావాలి అని కృష్ణ పరమాత్మ భావిస్తున్నారు ఉద్దేశం. అప్పుడే మానవ జన్మ సార్థకమైనట్లు. భక్తి అనేటువంటిది దాని యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తున్నారు. మొదటి మెట్టు సకామ కర్మ లక్షణ భక్తి అన్నారు, కింద మెట్టు. రెండవ మెట్టు నిష్కామ కర్మ లక్షణ భక్తి అన్నారు, కొంచెం రిఫైన్డ్ అన్నమాట పై మెట్టు. మూడవ మెట్టు ఏకరూప ఉపాసన లక్షణ భక్తి అన్నారు. నాలుగవ మెట్టు విశ్వరూప ఉపాసన లక్షణ భక్తి. ఐదవ మెట్టు అరూప బ్రహ్మ జ్ఞాన లక్షణ భక్తి. ప్రతి మనిషి మొదలు పెట్టేటప్పుడు మొదటి మెట్టులోనే ఉంటాడు. చిన్న చిన్నగా రెండవ మెట్టుకి, మూడవ మెట్టుకి, నాలుగవ మెట్టుకి ఎదిగే కొద్దీ మనిషికి మనస్సు చాలా స్పష్టత, ఒక తెలివి, వివేకం పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్క మెట్టులో. కృష్ణ పరమాత్మ క్రింది మెట్టు నుంచి చెప్పకుండా పై మెట్టు నుంచి చెప్పుకొస్తున్నారు. పై మెట్టు నుంచి అంటే జ్ఞాని భక్తి నుంచి చెప్పుకొస్తున్నారు. ఎవరైతే ఈ అక్షర స్వరూపం అంటే నశించనటువంటి ఆత్మస్వరూపం వారి యొక్క ఆత్మని తెలుసుకొని, నా ఆత్మస్వరూపాన్ని కూడా తెలుసుకొని, అది ఇది ఒకటే అని తెలుసుకుంటారు. ఆత్మ రూపము లేనిదని తెలుసుకుంటారు వాళ్ళు. వాళ్ళు నాకు ప్రియులు అన్నాడు కృష్ణ పరమాత్మ. అతను నాకు చాలా ప్రియుడు, ఉత్తమమైనటువంటి భక్తి అన్నాడు. అది నిజమైన భక్తి అన్నాడు. కానీ అది చాలా కష్టం. దేహాభిమానం ఉన్నవాళ్ళకి చాలా కష్టం, రాగద్వేషాలు ఉన్నవాళ్ళకి కష్టం, వ్యక్తిత్వం ఎక్కువ అధికంగా ఉంటుంది. మేము ఫలానా క్యాస్ట్, నేను ఫలానా 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 అని ఉన్నది చూసారా, అదే వ్యక్తిత్వం అంటే. అది వ్యవహారానికి ఉపయోగించుకునే వరకు ఉంటే తప్పులేదు. ఫలానా అని చెప్పుకోకుండా ఎట్లా అండి, ఫలానా అంటే అడ్రస్ చెప్పుకోవాలా లేదా? ఇప్పుడు మీరెవరు ఎక్కడ ఉంటారని అడిగితే నేను అంతటా వ్యాపించి ఉంటానని చెప్పకూడదు. నేను ఫలానా చోట ఉంటానని చెప్పుకోవాలి. వ్యవహారానికి మన అడ్రస్ కొంచెం కావాలి, ఫలానా చెప్పుకోవాలి. కానీ చాలా మందికి ఆ ఫలానాన్ని చెప్పుకునేటప్పుడు దాని మీద అతిగా ఉంటుంది మమకారం, ఈ శరీరం కానీ ప్రపంచం కానీ. అలా ఉన్న వాళ్ళకి చాలా కష్టం అర్జున. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, నన్ను అంతటా నేనే ఉన్నానని చెప్పి విశ్వరూపంగా నన్ను ధ్యానిస్తే నేను ఆత్మస్వరూపంగా వాడు తెలుసుకోలేకపోయినా నన్ను వేరుగా చూడకుండా వారే ఆత్మస్వరూపం అని వాళ్ళు తెలుసుకోలేకపోతే కనీసం నేను అంతటా ఉన్నాను అని ధ్యానం చేస్తే విశ్వరూప ధ్యానం దట్ ఈజ్ బెస్ట్ అన్నారు. అది పైనుంచి దిగి వస్తున్నాం కిందికి, నాలుగో మెట్టు పైనుంచి కిందికి వస్తున్నాం. దేహ అభ్యాసం ఉన్నవాళ్ళకి అది తెలియదు, కష్టం అభిమానం ఉన్నవాళ్ళకి. కనుక వాళ్ళకి విశ్వరూప ధ్యానం చాలా మంచిది అన్నాడు. ఈ విశ్వరూప ధ్యానంలో ఉండాలన్నా కూడా కొంచెం మనసు విశాలంగా ఉండాలి. అంత భగవత్ స్వరూపం అంటే మా అత్తగారు కూడా భగవత్ స్వరూపం అనేట్లా చెప్పాలండి. మా ఇరుగులు పరుగు ఉన్నారు, కొంచెం బాధ పెడుతుంటారు మమ్మల్ని, వాళ్ళు కూడా ఈశ్వర స్వరూపమే అని అనమంటే ఎట్లా చెప్పాలి? తేలు, పాము, నల్లి, బల్లి, కుక్క అన్ని కూడా ఈశ్వర స్వరూపం అంటే కష్టం అండి అన్నాడు. అంత విశాలత ఉండదు మనస్సు అందరికీ. చెట్లు, పుట్ట, కొండలన్నింటినీ దేవుడిగా భావించే విశాలత ఉండదు. అది చాలా చాలా కష్టం. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, అట్లా మనసు చిత్త విశాలత లేని వాళ్ళకి, మనసు సంకుచితంగా ఉండే వాళ్ళకి విశ్వరూపం పనికిరాదు. వాళ్ళకి ఇంకొంచెం కింద మెట్టు పాఠం చెప్తాను. ఏకరూపాన్ని ఉపాసించాలి. ఒక రూపం, ఒకే ఒక్క రూపం అయితే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని ఒకటే గొప్ప. ఆయన్నే పూజిస్తూ, ఆయన్నే ఆరాధిస్తూ అలా చేస్తూ ఉంటాడు ఆ భక్తుడు. అంటే సంకుచితమైన మనస్సు, ఆ రూపం తప్ప ఇంకా వేరే రూపాన్ని గ్రహించలేడు, కష్టం. కనుక ఏకరూప భక్తిని మూడో మెట్టుగా చెప్తారు కృష్ణ పరమాత్మ. అప్పుడేమవుతుంది, ఇంకా కిందికి, అది కూడా కష్టం అంటావా నీకు, ఏకరూపం కూడా కష్టం అనుకుంటే నిష్కామ కర్మ చెయ్యి, పంచమహాయజ్ఞాలు చెయ్యి. రూపం వద్దు, ఏమొద్దు నీకు, దేవుణ్ణి పూజించలేవు, కూర్చోలేవు, ధ్యానం చేయలేవు, జపం చేయలేవు. కనుక ఏం చేయాలి, నువ్వు కొంచెం మంచి పనులు చెయ్యి, అందరికి సహాయపడేటట్లుగా చెయ్యి, నిష్కామంగా చెయ్యి, స్వార్థం లేకుండా ఈశ్వర అర్పణ వృద్ధితో చెయ్యి. ఆహా, భగవంతుడి కోసమే చేస్తున్నాను అనే భావనతో చెయ్యి. కనీసం సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్ చెయ్యి అంటాడు. అబ్బా, అది చాలా కష్టం. అందరికీ ఎక్కడ సేవ చేస్తామండి, అందరూ చేయలేరండి. సర్వీస్ చేయడం అంటే అమ్మో, పూచిక పుల్ల కూడా పక్కన తీసి అట పెట్టమంటే పెట్టరు, అంతా కూడా హెల్ప్ చేయలేరు. అది చాలా కష్టం. సేవ చేయడం అంటే అంత తేలిక కాదు. కనుక మనిషికి స్వార్థం ఉంటుంది. నిస్వార్థంగా ఎవరు చేస్తారు? నాలుగో మెట్టు కూడా అవుట్. సరే ఐదో మెట్టుకురా, నాకు అర్పించి కూడా చేయలేకపోతే, నన్ను అనుకుంటూ అన్ని పనులు చేయలేకపోతే, భగవంతుడికే కదా చేస్తున్నానని చేయలేకపోతే నువ్వు, సరే నీ స్వార్థం కోసమే పనులు చేయి, కానీ ధార్మికంగా చెయ్యి, అది ధర్మ సంబద్ధమైన పనులు చెయ్యి. అలా చేస్తూ చేస్తూ ఐదో మెట్టు కిందికి వచ్చాడు. అభ్యాసేపి అసమర్థః అసి అన్నారు ఈ 11వ శ్లోకంలో. యోగం కర్తుం మత్ యోగం అన్నాడు. మత్ యోగం అంటే నా కొరకు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యలేకపోతే, అటువంటి అభ్యాసం అశక్తః అసి. నువ్వు గనక అలా చెయ్యకపోతే, చెయ్యలేకపోతే, యత్ ఉక్తం, యదుక్తం కర్తుం ఏతదపి, ఏతదపి అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి నిష్కామ కర్మ, స్వార్థం లేనటువంటి పనులు నువ్వు చెయ్యలేకపోతే, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యలేకపోతే, మత్ యోగం ఆశ్రితః, నువ్వు సకామ కర్మే చెయ్యి. నిష్కామంగా చేయలేకపోతే, నిస్వార్థంగా చేయలేకపోతే, స్వార్థంతోనే చెయ్యి, కానీ కాస్త మంచి పని చెయ్యి. చేసేది మరి దురాగతాలు చేయవాకు, మంచి పనులు చెయ్యి, స్వార్థంతో చేసుకో, నీ లాభం కోసం చేసుకో. మత్ యోగం సర్వకర్మ ఫలత్యాగం కురు అన్నారు. నన్ను ఎట్లా పూజించాలో తెలుసా? మధ్యయోగం అంటే ఇక్కడ నన్ను ఏ విధంగా పూజించాలంటే, నీవు స్వార్థంతో చేస్తున్నప్పుడు ఫలం వస్తుంది కదా నీకు, ఆ ఫలాన్ని నాకు అర్పణ చెయ్యి, ఫల త్యాగాన్ని చెయ్యి. త్యాగం అంటే కొంచెం నాకు చూపించి, పట్టు న్యూ క్లోత్స్ కొనుక్కున్నావు అనుకో, నాకు ఇక్కడ చూపించి ఒకసారి కుంకం పెట్టి తీసుకో, శాలరీ వస్తే అక్కడ నా దగ్గర పెట్టి తీసుకో. ఈశ్వర అంటే కర్మ ఫలం భగవంతుడిది, ఈశ్వర అర్పణం చెయ్యి. కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి, ఫలం వచ్చినప్పుడు ప్రసాదంగా తీసుకో. కర్మఫల త్యాగం అంటే ఇక్కడ ఇది ఈశ్వరుడి ప్రసాదం, ఇల్లు ఈశ్వరుడి ప్రసాదం, ధనం ఈశ్వరుడి ప్రసాదం, భోజనం ఈశ్వరుడి ప్రసాదం. అందుకే తినే ముందు ఆయన తలుచుకోమన్నది. మనం వాడు వడ్డించేటప్పుడు తినేస్తాం, అన్ని వడ్డించిన తర్వాత నిమిషం ఇది భగవంతుడిచ్చిన ప్రసాదం అని తీసుకో. నేనేం తినను కదా, నాకు నైవేద్యం చూపించు అంతే. ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అపానాయ స్వాహ అని అన్నావు అనుకో, నేనేమన్నా తింటానా? ఒక్క స్పూన్ కూడా తాకను కదా. కనుక నాకు చూపించి నువ్వు తినేసే ప్రతిదీ నాకు మానసికంగా, కనీసం చేత్తో ఇట్లా చేయలేకపోయినా కూడా మానసికంగా. మానసికంగా అంటే ఎట్లా అండి అన్నాడు, బై గాడ్స్ గ్రేస్ అనాలి ఒక మాట. వెర్బల్గా చెప్తే బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్, నేను ఇల్లు కొనుక్కున్నాను, బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వలన అంటాను సార్, దేవుడి దయ వలన మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, పాస్ అయినాడు, దేవుడి దయ వలన నాకు ఆరోగ్యం బాగున్నది, దేవుడి దయ వలన. అన్నిటికీ దేవుడి దయ, దేవుడి దయ అని మాట్లాడాలండి కింద మెట్టులో. ఆ మాట కూడా అనలేమా? అనరు చాలామంది. వచ్చిన తర్వాత నేనే సంపాదించాను, నా గొప్పతనమే, నేనే కష్టపడి పాస్ అయినాను, దేవుడి దయ వలన పాస్ అయినాను అనొచ్చు కదా. దేవుడు ఎందుకండి, నేను కదా కష్టపడి చదువుకుంది, ఆయన చదివించాడు. నువ్వు చదవాలంటే నీకు ఆరోగ్యం ఉంటే కదా చదివావు. ఆరోగ్యం ఎట్లా వచ్చింది? ఆయన ఇస్తే కదా వచ్చింది. ఆయన ఇచ్చేది ఏమిటి? నేనే కదా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, రోజు జిమ్కి వెళ్తున్నాను అన్నారు. నువ్వు జిమ్కి వెళ్ళటానికి కూడా నీకు శక్తినివ్వాలి కదా, ఆయన ఇస్తేనే కదా వెళతావు. ఏమిటి అన్నిటికీ ఆయన ఆయన అంటారంట, ఏం చేస్తాం మరి, ఆయనే కదా ఈ సృష్టికి కారణం అన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడండి అసలు అన్నాడు. ఆయన లేకపోతే నువ్వు పీల్చుకునే గాలి ఎక్కడి నుంచి వస్తున్నది? నువ్వు పుట్టించావా గాలిని? నువ్వు తాగే నీరు నీకు ఎక్కడి నుంచి వస్తున్నది? క్యాన్లో నుంచి వస్తుందండి, వాటర్ క్యాన్లో నుంచి వస్తున్నాడు. క్యాన్లోకి ఎట్లా వచ్చిందిరా అంద, క్యాన్లో వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో పంపించారండి. ఫ్యాక్టరీకి ఎట్లా నుంచి వచ్చింది నీళ్లు? ఉప్పు సముద్రంలో నుంచి ఉప్పు నుదులు పెట్టి నీళ్లు తీసుకున్నాడు ఆయన సూర్య భగవానుడి రూపంలో. ఆ తీసుకున్న నీళ్లు అక్కడే ఉంచుకున్నాడు అనుకోండి, వర్షం లేకుండా ఏమవుతుందో, ఎక్కడికి పోతాం మనం? ఆ ఉప్పు నుదులు పెట్టి తీయటి నీరు తీసుకొని అవి క్రిందికి వర్ష రూపంలో వదులుతున్నాడు. ఇప్పుడు దేవుడు లేడంటావేమిటి? దేవుడు ఎక్కడున్నాడంటావేమిటి? నీకు ఈ నీరు ఎక్కడ లభిస్తున్నది? ఆ భగవంతుడే ఆ నీటి రూపంలో నీకు ఈ ప్రాణాన్ని నిలుపుతున్నాడు. ఇంకా దీనికంటే ఏమి ఉదాహరణ, తర్కణం కావాలండి, ప్రూఫ్ కావాలి మీకు దేవుడికి, చెప్పండి మీరే. కాసేపు ముక్కు మూసుకోరావచ్చుగా, దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఏమిటి దేవుడు గొప్పతనం అన్నాను, ఏముంది ఊరికి కొంతసేపు ముక్కు మూసుకోండి, ఏ ఎందుకు చనిపోవాలి ముక్కు మూసుకుంటే? లేదు లేదు గాలి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది గాలి? నువ్వు పుట్టించావా ఏమిటి గాలి? లేదు ఎక్కడి నుంచో వస్తున్నది. మరి అదే దేవుడు అంటే నీ శరీరాన్ని నిలపడానికి సహాయపడుతున్నటువంటి శక్తి ఏదున్నదో, వాయువు కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, శరీరంలో ఉష్ణత టెంపరేచర్ కాస్త తగ్గితే ఏమంటే చల్లబడిపోయిందండి అంటారు. ఆ ఉష్ణతని నీ శరీరం ఇక్కడ ఉండాలంటే ఉష్ణత నార్మల్ టెంపరేచర్ ఎవరది, ఆ భగవంతుడే. కనుక ఈ శరీరం శరీరంగా ఉండాలి అంటే గాలి, నీరు, టెంపరేచర్ మూడు మోడల్ శాంపుల్ గా చెప్పాను, మిగతావన్నీ చూసుకోండి మీరే. హార్ట్ బ్లడ్ పంపింగ్, అది పంపు చేయకపోతే డాక్టర్లు పంపు చేస్తారు, పంపు చేసి కాసేపు వాళ్ళు అలసిపోతారు, ఇంకా మా వల్ల కాదు నాయన ఆమె పంపు అంటారు. కనుక దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం రాకూడదు మనిషికి. నీవు ప్రతి ఉనికి, నీ యొక్క కదలిక, నీ యొక్క పనులన్నీ కూడా ఆ యొక్క శక్తి ద్వారా జరుగుతున్నది. వాయుశక్తి, జలశక్తి, ఉష్ణశక్తి ఇవన్నీ కూడా భగవత్ స్వరూపం. భగవంతుడు ఆ రూపంలో నీకు సహాయం చేస్తున్నాడు. కనుక ఇంకా ప్రూఫ్ ఏమిటి నీకు? ప్రూఫ్ అంటే ఆయన ఇట్లా చేతులు పట్టుకుని వచ్చి నుంచుంటాడా ఏమిటి? ఆయన అట్లా నుంచోడు, ఆయన ఇంటెలిజెంట్, ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వస్తాడు ఆయన. నీకు ఆకలి అవుతుంటే, కడుపు వండుతూ ఉంటే ఆయన అన్నం రూపంలో వస్తాడు. అంతేగాని చూడు నేను వచ్చాను చతుర్భుజ నాలుగు భుజాలతో వచ్చానని చెప్పి కనపడితే ఆనందిస్తావా? ఆహా చూడు నేను ఎంత అందంగా వచ్చాను, నీ ముందు నిల్చున్నానన్నాడు, గాలి ఆపేశాడు అనుకోండి, నువ్వు ఆనందిస్తావా ఆయన రూపాన్ని? ఆయనకి తెలుసు నీకు ఏ రూపంలో ఆయన వస్తే నువ్వు ఆనందిస్తావో, ఆయనకి తెలుసు. అందుకని గాలి రూపంలో వస్తాడు, నీటి రూపంలో వస్తాడు, ఉష్ణ రూపంలో వస్తాడు, ఆహార రూపంలో వస్తాడు, వస్త్ర రూపంలో వస్తాడు, పిల్లల రూపంలో వస్తాడు, ఏ రూపంలోనైనా రావచ్చు. కనుక అన్ని ఆయన రూపాలే. కనుక ప్రతి రూపంలో, ప్రతి దాంట్లో ఆయన యొక్క రూపాన్ని ఆనందించు. అది హిందువుల యొక్క గొప్పతనం. అర్థమైందా? ఆహారం తీసుకునేటప్పుడు నమస్కారం, స్నానం చేసేటప్పుడు నమస్కారం, విభూతి పెట్టుకునేటప్పుడు నమస్కారం, మంత్రం ప్రతిదానికి మంత్రమే, ఆయన తలుచుకుంటాం మనం. మన ఇళ్లలో పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో మన బామ్మల అమ్మమ్మలందరూ కూడా ఉదయం లేవంగానే నామం చెబుతూనే పనిచేస్తారండి. భగవన్ నామం చెబుతూనే లేచినప్పటి నుంచి నేను పొద్దున్నే వినేదాన్ని. మా బామ్మగారు పాట పాడుతేవారు పొద్దున్నే, మేలుకో సుగుణాల వాళ్ళ జానకిలోనే మొదటి పాట. ఆ పాడుతూ ఉన్నప్పుడు మేము నిద్ర లేచి అది వింటూ ఉంటే ఒక ఆనందం. ఆ పొద్దున్నే ఆ భూపాల రాగంలో పాడుతూ పాడుతూ అలా వంట చేసేట, అలా జపం చేస్తూ, అలా భగవంతుడు స్మరణ చేస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళు. అలా వింటూ ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు. అదే చింతన, ఎందుకంటే ప్రతి క్షణం భగవంతుడే. కనీసం అట్లన్నా చేయరా అంటాడు కృష్ణ పరమాత్మ భక్తుల్ని అడుగుతున్నాడు. సకామ కర్మ ఫల త్యాగ. ఇక్కడ త్యాగం అంటే ఏదో వదిలిపెట్టమని కాదు, సన్యాసం తీసుకోమని కాదు. ఆ ఫలం ఆయనకు ఒక్కసారి అలా అర్పణ చేసి వెనక్కి తీసుకోను. ఇల్లు కట్టుకుంటే ఆయన వచ్చి ఉంటాడా, నువ్వు ఉంటావా? కాస్త ఆయన తలుచుకో అన్నాడు. నిష్కామంగా చేయలేకపోతే, నిస్వార్థంగా చేయలేకపోతే స్వార్థంతోనే చెయ్యి. కానీ ఆ స్వార్థంతో చేసిందైనా కూడా అది నీ దగ్గరికి వచ్చినప్పుడు కనీసం బై గాడ్స్ గ్రేస్, దేవుడి అనుగ్రహం వలన, దేవుడి దయ వలన అని ఒక్క మాట అంటే నీకేం నష్టం అనొచ్చు కదా. సరే నీకోసం అంటాను అన్నావు అనుకో, అలా అంటే ఏమిటి ప్రయోజనం తెలుసా? నువ్వు నిష్కామ భక్తుడు అవుతావు తర్వాత. అలా నన్ను కనుక తలుచుకున్నావంటే ఆ ఫలాన్ని అనుభవించే ముందు నన్ను తలుచుకుంటూ అనుభవించామనుకో, ఒక్కసారి నాకు అర్పించి అలా వాసన చూపించి నాకు అలా అనుభవించామనుకో, నీ మనస్సు చిన్న చిన్నగా స్వార్థం నుంచి నిస్వార్థానికి వస్తుంది, రెండో మెట్టెక్కుతావును. అలా రెండో మెట్టెక్కినప్పుడు నువ్వేం చేస్తావు? నిష్కామంగా చేయడం మొదలు పెడతావు. నీ స్వార్థం కోసమే కాకుండా వసుధైవ కుటుంబకం, అందరూ కూడా ఒక కుటుంబమే అనే భావనతో చేయడం మొదలు పెడతావు. అయం నిజ పరో వేక్తి గణనాం లఘుచేతసాం. అంటే నువ్వు వేరు నేను వేరు అనేవాడు లఘుచేతసం, అల్ప మనస్సు వాడిది. ఉదార చరితానాంశు, ఉదార చరిత్ర కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెప్తారు వాళ్ళు, వసుధైవ కుటుంబకం అంతా ననవాళ్లే కదండి, తినరా తాగరా, ఆకలి అవుతుందా, వస్త్రం ఉందా, కట్టుకో, నేను తిను అంటుంటారా, అందరిని అడుగుతుంటారు. మన బామ్మలు అమ్మమ్మలు అట్లా అడిగేవాళ్ళు ఆ రోజుల్లో, ఎవరైనా వస్తే తినమని, ఆహారం తీసుకో, నిద్రపోయినావా, అన్నం తిన్నావా, ఎప్పుడు తిన్నావు, తిను ఇంకాస్త అనేవాళ్ళు. ఉదార చరితానాంశు, వసుధైవ కుటుంబకం, వసుధ ఈ ప్రపంచమే, ఈ భూమే నా కుటుంబం అనే నిష్కామ భక్తికి వస్తాం. అలా నిష్కామ భక్తికి రాగా రాగా ఒక రోజుకి నీ మనసు శుద్ధపడి ఏకరూప భక్తిలో లీనమవుతావు, మూడో మెట్టుకు వస్తావు. ఏక రూప భక్తి చేయగా 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 నీ స్వార్థం కోసమే చేసుకుంటూ ఉంటావు ఆయన పూజలు. తర్వాత విశ్వరూప భక్తికి వస్తావు. విశ్వరూప భక్తికి రాగా 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 ఒకరోజు శనాయనగర్లో అక్కడ హాల్లో క్లాస్ ఉందని స్వామిని గారి దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తుంది నీకు. మీరు అట్లా నాలుగు మెట్లు దాటి వచ్చిన వాళ్ళేనండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు లేకపోతే రాలేరు. ఆ నాలుగు మెట్లు దాటి వచ్చిన వాళ్ళకే ఈ అరూప, ఇప్పుడే కదా చదివాం బృహదారణ్యకంలో, ఆత్మ అనా రూప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు వాళ్ళు. ఇంకా కాస్త ఎక్కడన్నా అహంకారం ఏదన్నా ఉంటే స్వామిని వారు అక్కడ కట్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తుంటారు ఇండివిజువాలిటీని. అది గురువు చేస్తుంటారు, అది గురువు జాబ్, ఫినిషింగ్ వర్క్ అంటారు చూసారా. ఫైనల్గా చిజిల్ చేసిన తర్వాత పాలిష్ అనమాట. కనుక ఏదన్నా అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంటే పాలిష్ చేస్తూ ఉంటారు గురువు గారు. పాలిష్ చేయడం అంటే ఏమిటి అంటారు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అహంకారం వస్తున్నది వీళ్ళకి, వీళ్ళల్లో ఏదో ఒకటి అడ్డుపడుతున్నదని తెలిసినప్పుడు గురువు గారు వాళ్ళని సరైన మార్గంలో పెడతారు. అంది అరూప జ్ఞానం. కనుక ఇలా పైకెక్కాలి, అలా నుంచి కిందికి రాకూడదు, కిందికి రారు. పాపం అలా చెప్పుకుంటూ వచ్చారు కృష్ణ పరమాత్మ, అందుకని క్రింద మెట్టు చెప్పారు. అది ఇక్కడ సర్వకర్మ ఫలత్యాగం చూసారా. సర్వకర్మ ఫలత్యాగం అంటే ఏమిటి, బై గాడ్స్ గ్రేస్ అని అర్థం. అని తతః కురుహు యత ఆత్మవాన్, యతాత్మవాన్. ఇక యతాత్మవాన్ అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, మర్చిపోవాక మళ్ళీ, ఎప్పుడో చెప్పారు స్వామిని ఎప్పుడో అనకూడదు, మళ్ళీ చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు అంటే విత్ అలర్ట్నెస్ అంటారు, డెడికేషన్గా. ఇంతటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నామని చెప్పి దీన్ని పది మందితో పంచుకోవాలి, పది మందితో పంచుకోవాలి. ఎంతమందితో పంచుకోగలిగితే అంతమందితో పంచుకోవాలి. అట్లా ఈ విషయాన్ని బాగా నెమరు వేయాలన్నమాట. పది మందితో పంచుకోవడం తెలుసుకోలేకపోతే నీ కుటుంబంలో నీ వ్యక్తులతో పంచుకోవడానికి ప్రయత్నించి, అది కూడా పంచుకోవడానికి శక్తి లేకపోతే నువ్వు ఆచరించు ఫస్ట్, నువ్వు ఆచరించు, నీలో మార్పు వచ్చేటట్లుగా చూసుకో. అది కృష్ణ పరమాత్మ కోరుకునేది. ఇప్పుడు వీటన్నిట్లోకి ఏది గొప్పది అని చెప్పబోతున్నారు. 12వ శ్లోకం చదువుతాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగః, త్యాగాక్షాంతిరనంతరం. ఇది చాలా క్లిష్టమైన శ్లోకం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ఆల్మోస్ట్ కృష్ణ పరమాత్మ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, ఇప్పుడు ఈ ఐదు మెట్లల్లోకి, ఈ ఐదు సోపానాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలోకి బెస్ట్ ఏదంటే కర్మఫల త్యాగం అంటున్నారు. ఈ ఐదు సోపానాల్లోకి చాలా బెస్ట్ ఫస్ట్ బెస్ట్ ఏదంటావా అర్జున? నాకు కింద పెట్టును చూసావా, అది బెస్ట్ ఫస్ట్ అన్నాడు. మనకు బుర్ర తిరిగిపోతుంది. ఇదేమిటి స్వామిని వారు ఇంత కష్టపడి చెప్పి, ఆయన అంత కష్టపడి చెప్పుకొని చివరికి ఇది గొప్ప అంటారేమిటి అన్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే రెండో మెట్టు ఎక్కడం తేలిక, రెండో మెట్టుకు వస్తే మూడో మెట్టు వాడే ఎక్కుతాడు, మూడో మెట్టుకు వస్తే నాలుగో మెట్టు ఎక్కుతాడు, నాలుగు వస్తే ఐదో ఎక్కుతాడు. అందుకని ఫస్ట్ది ముందు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. మొదటి మెట్టు సరిగ్గా ఉంటే పై మెట్లు ఈజీగా ఉంటుంది. అవునా? సరే, ఏం చెప్తారో చూద్దాం. అసలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకేమిటి, ఆహా కృష్ణ పరమాత్మ ఫస్ట్ మెస్ట్ బెస్ట్ అన్నారు, ఫస్ట్ స్టెప్ బెస్ట్ అన్నారు కదా, అక్కడే కూర్చుందాం అనుకోకూడదు. ఆయన అప్పుడప్పుడు పొగుడుతుంటారు, ఇది అర్ధవార్ధ శ్లోకం, స్తుతి చేస్తున్నారు ఊరికే. అంతేగాని పది మార్కులు వచ్చిన వాడు క్లాసులో నాకు చాలా ఇష్టం అన్నది అనుకోండి టీచర్, పది మార్కులు వచ్చిన అబ్బాయి అంటే చాలా ఇష్టం నాకు, వాడే బెస్ట్ వాడే ఫస్ట్ అంటే ఏమిటి అర్థం? వాడు నిరుత్సాహపడకుండా ఉండడం కోసం, ఇంటికి వెళ్ళి ఏడవకుండా ఉండడం కోసం ఆ టీచర్ గారు వాడిని దగ్గరికి తీసుకుంటుంది. అవునా? అంతేగాని ఆహా టీచర్ గారికి పది మార్కులు వస్తే కాబోలు ఇష్టం, అయితే మనం కూడా పది మార్కులు తెచ్చుకుందాం, పరమానంద శిష్యుల్లాగా చేయకూడదు. తల్లి కూడా వీక్గా ఉన్న చైల్డ్ని ఆదరిస్తుంది ఎక్కువగా. ఏం రాని వాడిని, ఏం చదువుకోలేని వాడిని, పాపం శక్తి లేని వాడిని తల్లి దగ్గరికి తీసుకుంటుంది. అట్లని చెప్పి తల్లికి వాడు అట్లా ఉండడం ఇష్టమా? అట్లాగే ఇక్కడ కూడా. అవునా? ఇప్పుడు వినండి శ్లోకం. మూడు మెట్లు చూడాలి ఇక్కడ మనం. శ్రేయహి జ్ఞానం అభ్యాసాత్, మొదటి పాయింట్ నెంబర్ వన్, అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. ఇక్కడ నాలుగు విషయాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మొదటిది అభ్యాస, రెండు జ్ఞానం, మూడు ధ్యానం, నాలుగు కర్మఫల త్యాగ. ఈ నాలుగు ఏ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నారంటే, అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ అన్నారు. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయ అంటే గొప్పది. అభ్యాసం అంటే ఏమిటి తెలుసుకోవాలి మనం. సంగీత అభ్యాసం చేస్తాం, క్రికెట్ అభ్యాసం చేస్తాం, అది కాదు అభ్యాసం అంటే. అక్కడ ఇక్కడ అభ్యాసం అంటే ఈశ్వర చింతన, ఈశ్వర ధ్యానం, మెడిటేషన్. ఎటువంటి మెడిటేషన్ అంటే, అభ్యాసం అంటే యాంత్రికంగా చేసేటటువంటి ధ్యానం. అభ్యాస అంటే మెకానికల్ మెడిటేషన్. మెకానికల్ మెడిటేషన్ అంటే మెకానికల్ ఇంజనీర్ అట్లా కాదు ఇక్కడ అర్థం. మెకానికల్ అంటే యాంత్రికంగా. యాంత్రికంగా అంటే ఏమిటి? అభ్యాసగా అంటే యాంత్రికంగా ధ్యానం అన్నారు. అసలు యాంత్రికం అంటేనే తెలియదు మాకు అన్నారు. యంత్రంలాగా అని అర్థం. యంత్రంలాగా అంటే ఏమిటి? యంత్రంలాగా ఎందుకురా పనిచేస్తాం అంటామా లేదా ఏం జ్ఞానం తెలుసుకోకుండా అని అర్థం. అంటే దేవుడు ఎవరి మీద ధ్యానం చేస్తున్నాను, ఆయన స్వరూపం ఏమిటి, ఏం ధ్యానం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏమి తెలియకుండా కొంతమంది చేస్తుంటారు ధ్యానం. ఏమి తెలుసుకోకుండా చేసే ధ్యానం యాంత్రిక ధ్యానం. చాలామంది చెప్తారు నేను ధ్యానం చేస్తా అన్నారు, దేనిమి చేస్తా అన్నారు, ఆ రూపం మీద చేస్తాను. ఆ రూపం ఎవరు, ఏమిటి ఆ రూపం, ఏమని భావించి చేస్తావు, అదంతా తెలియదండి అన్నారు. అంటే ఏమి తెలియకుండా ధ్యానం చేస్తే అభ్యాస అంటారు. అందుకని గురువు ముఖంగా నేర్చుకోవాలి ధ్యానం ఎప్పుడు కూడా. మనంతటా మనం కూర్చొని మన ఇష్టం వచ్చింది ఆలోచించకూడదు. యాంత్రిక ధ్యానం. దేవుడు అంటే ఏమిటి తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఆయన ఎట్లా ఉంటాడో తెలియదు. ఊరికి కళ్ళు మూసుకోవడం కూర్చొని ఏం చేస్తుంటాను, ఆలోచిస్తుంటాం అన్ని. అది యాంత్రిక ధ్యానం అంటే ఇక్కడ అర్థం. ఓకే. రెండవది జ్ఞానం అన్నారు. జ్ఞానం ధ్యానం విశిష్యతే, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ఇప్పుడు జ్ఞానం గొప్పదన్నారు. అభ్యాస అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ అన్నారు. జ్ఞానం అంటే ఏమిటి అంటే ఈశ్వర జ్ఞానం. ఈశ్వర జ్ఞానం, మన ఈశ్వర స్వరూపం పుస్తకం ఉంది కదా. ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయనే సృష్టి చేశాడు, స్థితికర్త, లయకర్త, అన్ని ఆయనే చేశాడు అనేటటువంటి జ్ఞానం, ఈశ్వర జ్ఞానం. కానీ వీళ్ళు ధ్యానం చేయరు. జ్ఞానం ఉన్నది ధ్యానం చేయరు. ఆయనే సృష్టి స్థితి లయకర్త, ఆయనే కారణం ఈ జగత్తుకి, ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు, అన్ని బాగా తెలుసు. ఆయన అన్ని రూపాల్లో కనపడుతుంటాడు, అన్ని వివరంగా తెలుసుకున్నారు. కానీ ఏం చేస్తారు? ఏం చెయ్యరు, ధ్యానం చెయ్యరు ఆ దేవుని గురించి. అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ అంటే యాంత్రికంగా ధ్యానం చేసేవాడి కంటే దేవుడి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు గొప్పవాడు, జ్ఞానం ఉన్నవాడు. కానీ వాడేం చేస్తాడు? ధ్యానం చేయడల్లా. కనుక జ్ఞానం ఉన్నవాడికంటే ఎవరు గొప్ప అంటే జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. మూడవది ధ్యానం అంటే జ్ఞాన సహిత ధ్యానం. జ్ఞాన సహిత ధ్యానం జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. మూడో మెట్టు జ్ఞాన సహిత ధ్యానం గొప్పది అన్నారు. ఇప్పుడు మూడు అండి, ఏమిటవి మూడు? జ్ఞానం లేనటువంటి జ్ఞానరహిత ధ్యానం మొదటిది అభ్యాసం, జ్ఞానరహిత ధ్యానం. రెండవది ధ్యానరహిత జ్ఞానం. ధ్యానరహిత జ్ఞానం అంటే మెడిటేషన్లెస్ నాలెడ్జ్. మొదటిదేమో నాలెడ్జ్లెస్ మెడిటేషన్. మొదటిది నాలెడ్జ్లెస్ మెడిటేషన్ అంటే జ్ఞానరహిత ధ్యానం. రెండోది జ్ఞానం ఉన్నది వీడికి, ధ్యానం చేయడు, మెడిటేషన్లెస్ నాలెడ్జ్. మరి మూడోది ఏం చెప్పాలి ఇప్పుడు? నాలెడ్జ్ ప్లస్ మెడిటేషన్, జ్ఞాన సహిత ధ్యానం గొప్పది శ్రేయ. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. మరి ఈ మూడిటికంటే ఇంకేమన్నా గొప్ప ఉందా అంటే ధ్యానాత్ కర్మఫల త్యాగ విశిష్యతే. జ్ఞానంతో కూడినటువంటి ధ్యానం కంటే కర్మఫల త్యాగం బెస్ట్ అన్నాడు. జ్ఞాన సహిత ధ్యానం కంటే కర్మఫల త్యాగం, దేవుడికి కర్మఫలాన్ని అర్పించడం శ్రేయ అంటే ప్రసాదంగా తీసుకోవడం, ప్రతిదాన్ని ప్రసాదంగా భావించడం. ఏ వస్తువు తీసుకున్నా కూడా కళ్ళకద్దుకోవాలి. మన వాళ్ళు ఏది తీసుకున్నా కళ్ళకద్దుకొని చేస్తారండి. మొదట ప్రతిదాన్ని కళ్ళకద్దుకుంటారు. ఈ సంగీతం పాడేవాళ్ళు ఉంటారు చూసారా, ఆర్టిస్ట్ ముందు స్టేజ్ ఎక్కేటప్పుడు స్టేజ్కి నమస్కారం చేస్తాడు, చెక్క బల్లకు నమస్కారం చేస్తావేమిటి, సిమెంట్ బెంచికి నమస్కారం చేస్తామంటే దేవుడు నమస్కారం చేస్తాడు. డాన్సర్ ఎక్కడ నమస్కారం చేస్తారు? ఫస్ట్ భూమికి నమస్కారం చేస్తారు. ఆర్టిస్ట్ వచ్చే స్టేజ్ మీద కూర్చున్న తర్వాత మృదంగానికి నమస్కారం, వయలిన్కి నమస్కారం, వయలినిస్ట్ వయలిన్కి నమస్కారం చేస్తాడు, మృదంగిస్ట్ మృదంగానికి నమస్కారం చేస్తాడు, ఆటో డ్రైవర్ ఆటోకి నమస్కారం చేస్తాడు, బస్సు డ్రైవర్ స్టీరింగ్కి నమస్కారం చేస్తాడు. చాలా పైత్యం, పైత్యం కాదు దైవ భావన. అసలు ఎంత రిఫైన్మెంట్ అండి మన హిందూయిజంలో. ఎక్కడొస్తుంది ఈ రిఫైన్మెంట్? అసలు ఎక్కడున్నామో తెలుసా మనం? ఎంత హై లెవెల్లో ఉన్నామో తెలుసా మనం? ప్రపంచం ఎక్కడో ఉన్నది, మనం ఎక్కడో ఉన్నాం. చాలా ఉన్నతమైనటువంటి భావన మనది. ఎందుకంటే మనం వేదాలని అలా ఒడిసిపట్టుకున్నాం. అందువల్ల ఈ భావనలన్నీ వచ్చినాయి. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఇవన్నీ మనకు మన పూర్వ ఋషులందరూ ఇచ్చినటువంటి జ్ఞాన సంపద. అది అట్లా మనకు అలవాటై వస్తూ ఉన్నది. అది గొప్పతనం. ఏది తీసుకున్నా కళ్ళ కదుకుంటాం. ఇప్పుడు ఈ పూలు ఇచ్చాను అనుకోండి, ఎవరైనా పూలు ఇస్తే ఏం చేస్తాము? కళ్ళ కదుకుంటాం. ఇదేమిటి, ఏది ఇచ్చినా కళ్ళ కదుకుంటారు? అవును, మాకు అట్లా ఇష్టం. ఎందుకంటే దేవుడి స్వరూపం కానిదంటూ లేదు ప్రపంచంలో. అలా అనుకోవడం వల్ల నష్టం ఏమిటండి? అనుకోకపోతే నష్టం, కానీ అనుకుంటే ఏమిటి నష్టం? ఒక వస్తువుని ఉన్నతంగా భావిస్తే ఏమిటి నష్టం? నడుస్తూ ఉన్నాం, ఒక పుస్తకానికి కాలు తగిలింది, ఏం చేస్తారు? ఎంత అపచారము! అమ్మో సరస్వతి, పొరపాటున కాలు తగిలింది. అరే చీపిరికి కాలు తగిలితే లక్ష్మి, ఇల్లు ఊడిచే చీపిరి లక్ష్మి. అవును లక్ష్మి. ఎందుకంటే ఒక్క వస్తువుని కూడా కించపరిచిగానే అవమానించడం అనేది మనకిష్టం ఉండదు. అది మన భావన. చీపురిని లక్ష్మీగా చూస్తాం, రూపాయి నోటుని కూడా లక్ష్మీగా చూస్తాం. రూపాయి నోటే కదా. అంటే అందుకనే మన వాళ్ళు పుస్తకం తిప్పేటప్పుడు నాలికి ఇట్లనిట్టు అనకూడదు, తప్పది. ఎందుకంటే సరస్వతి ఎంగిలి చేస్తావేమిటి? చాలామందికి అలవాటు, ఇట్లా నాడికి పెట్టి పెట్టుకుని పుస్తకాలు దిప్పుతూ ఉంటారు. అది చాలా చెడ్డ అలవాటు, మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది గమనించకపోతే. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఏ పేపర్ అయినా సరే, దేన్నైనా సరే, స్టాంప్ అయినా సరే నాలికి పెట్టుకుని అంటించడం, ఇవన్నీ కూడా దైవ భావన లేని వాడికి, సంస్కారం లేని వాళ్ళు చేస్తారవి. సంస్కారం దైవ చింతన ఉన్నవాళ్ళు చేయరు. ఇప్పుడు కర్మఫల త్యాగం అంటే ఏమిటో అర్థమైందా? ప్రతి వస్తువుని దైవంగా భావించడమే కర్మఫల త్యాగం. ఇటువంటి సంస్కారవంతుల్ని చేయాలి పిల్లల్ని. ఇటువంటి సంస్కారంతో నిండాలి మనస్సు. వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళు ఈ గురువులోనే ఉంటారు. ఏ గురువు? ఈ ఐదు మెట్ల గురువులోకి వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఇంకా తప్పించుకోలేరు. ఈ చివరి మెట్టు మీద ఇందులో సరిగ్గా ఉన్నారనుకోండి, చిన్న పిల్లప్పటి నుంచి వాడికి భగవంతుడి చిన్న గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్రేస్ అన్నాడు అనుకోండి, రెండో మెట్టుకి, మూడో మెట్టు, నాలుగో మెట్టు, ఐదో మెట్టుకి అట్లా వచ్చిన వాడమే మనందరం. ఎట్లా వచ్చామో మనకే తెలియదు. బోర్డు చూసి వచ్చామంట. బోర్డు చూడాలని ఎందుకు అనిపించింది? అందరికి ఎందుకు అనిపించదు చెప్పండి మీరే. ఆ సంస్కారం అనేటువంటిది, ఆ వాసన అట్లా లాగుతుంది. మ్యాగ్నెట్ అన్నమాట, అది మ్యాగ్నెట్ లాగా లాగేస్తుంది, అయస్కాంతం లాగా లాగేస్తుంది అది. అందుకని మన పిల్లల్లో సంస్కార బీజం కనుక వేశామంటే ఆ బీజం మ్యాగ్నెట్ లాగా లాగేస్తుంది వాడిని అక్కడికి. ఎక్కడ? ఏరియల్ పైన. బ్రహ్మజ్ఞానానికి బీజం వేసినట్లేదు. దానికి మనం కష్టపడక్కర్లేదు. అక్కడ ఇక్కడ కష్టపడ్డామంటే దానికోసం కష్టపడక్కర్లేదు, అలాగ తీసుకెళ్తుంది అది. అలాంటి సంస్కారాన్ని ఇచ్చేదే వైదిక సంస్కృతి. భారతీయ సంస్కృతి అంటే అదే భారతీయ సంస్కృతి. ఇటువంటి భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు ఎంత గర్వించాలి ఇప్పుడు మీరే చెప్పండి. ఈ సంస్కృతికి నేనే ఇవ్వగలను? తిరిగి ఇవ్వగలనా ఏమన్నా? కనుక ఈ సంస్కృతికి ప్రతి క్షణం మనం రుణపడి ఉన్నాం. ప్రతి క్షణం మనం రుణపడి ఉన్నాం. ఈ భూమి మీద పుట్టినందుకు రుణపడి ఉన్నాం, ఈ భూమి మీద గాలి తీసుకుంటున్నందుకు రుణపడి ఉన్నాం, ఈ భూమిలో నీరు తాగుతున్నందుకు రుణపడి ఉన్నాం, ఈ భూమాతకి, ఈ వేదమాతకి, ఈ వైదిక సంస్కృతికి నా జీవితం మొత్తం ధారపోసినా కూడా ఈ భారతీయ సంస్కృతి రుణాన్ని నేను తీర్చుకోలేను. అంతటి గొప్ప సంస్కృతి. కనుక ఇటువంటి సంస్కృతిలో జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి రుణపడి ఉన్నాను. ఇటువంటి సంస్కృతిని, గొప్ప సంస్కృతిని బోధించినటువంటి నా గురువులకి నేను రుణపడి ఉన్నాను. ఇటువంటి సంస్కృతిని ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్ముడికి ఎంత రుణపడి ఉంటాం? ఇట్లాంటి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయగలం మనం? 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలతో కొనుక్కుని మనం పుస్తకం కొంటే రుణం తీరిపోతుందా? రుణం తీర్చుకునే మార్గం ఒక్కటే. మనల్ని కృష్ణ పరమాత్మ ఈ వైదిక సంస్కృత మూలంగా నువ్వు ఏది పొందాలో ఫైనల్ లాస్ట్ అది పొందడమే రుణం తీర్చుకోవడం. ఆత్మజ్ఞానాన్ని పొందడమే, ఆ పొందిన జ్ఞానాన్ని వెదజల్లడమే రుణం తీర్చుకోవడం. దాన్ని మించినది ఏం లేదు. దీన్ని ఏదో విధంగా వ్యాపింపచేయి, వ్యాపించాలి. ఎట్లాగైతే వైరస్ వ్యాపిస్తుంది చూసారా? బ్యాడ్ ఎగ్జాంపుల్. వైరస్ ఎట్లా వ్యాపిస్తున్నది చూడండి. అట్లా వైదిక సంస్కృతి వైరస్, వైరస్ ఓకే, వైదిక సంస్కృతి వ్యాపించాలి వైరస్ లాగా. అది నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది వైరస్, అంత నెగిటివ్ సైడ్. వైదిక సంస్కృతి అంత పాజిటివ్. అర్థమైందా? ఇప్పుడు నేను ఎవరిని అంటే వైదిక సంస్కృతి వైరస్ని అన్నా. ఐ హావ్ టు బికమ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ వైదిక సంస్కృతి వైరస్ అని. నా పక్కన ఎవరిన కూర్చున్నారు, నిల్చున్నారంటే వాడికి నా గాలి తగులుతుంది. వైదిక సంస్కృతి ధర్మం అలా వైరస్ లాగా వ్యాపించాలి. వ్యాపించాలంటే ఊరికే గుడకడం మాట్లాడటం వలన కాదు, అది జీవించాలి, తాదాత్మ్యం చెందాలి, లయించిపోవాలి మనం. అదే నేను కావాలి, నేనే అది కావాలి, అప్పుడు వ్యాపిస్తుంది. అర్థమైందా? అంత పవర్ఫుల్గా ఉండాలి. దేనివల్ల వస్తుంది? కర్మ ఫల త్యాగాది, గాడ్స్ గ్రేస్. బై గాడ్స్ గ్రేస్ అంటే చాలండి. పాపం కృష్ణ పరమాత్మ ఎంత మార్జిన్ ఇచ్చాడో చూశాడా? ఆహా, హే కృష్ణ, ఇట్లా కర్మఫల త్యాగం నుంచి నిష్కామ కర్మ రెండో మెట్టు, రెండు నుంచి ఈశ్వర ఏకరూప భక్తి, ఏకరూప భక్తి నుంచి విశ్వరూప భక్తి, విశ్వరూపం నుంచి అరూప జ్ఞానానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఉండి ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పు కొంచెం అన్నాడు. అని అడిగితే నువ్వు అర్జున చెప్తాను విను, ఈ 5 మెట్లు, ఈ సోపానాలు దాటి దాటి పైకి వస్తాడే ఆ వచ్చిన వ్యక్తి ఎట్లా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు, ఎలా ఈ ప్రపంచంలో వ్యవహారం చేస్తాడు, ఇలా బిహేవ్ చేస్తాడు, వినాలనుందా? విను అన్నాడు. ఒకసారి చెప్పాను నీకు, మళ్ళీ చెప్తాను విను. ఎక్కడ చెప్పాను? 2వ అధ్యాయంలో స్థిర ప్రజ్ఞ లక్షణాలు చెప్పాను. ఆ వ్యక్తి ఇక్కడ పరభక్త అని పిలువబడతాడు. ఆ పరభక్త అరూప జ్ఞాని, అంటే అరూప ఆత్మని తెలుసుకున్నటువంటి జ్ఞాని. ఎలా? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. 2వ లైన్లో క్షకారానికి ముందు విసర్గ వస్తే అది పూర్తిగా విసర్గ ఉచ్చారణ చేయాలి. సమదుఃఖ సుఖః అని చెప్పి క్షమీ అని చెప్పాలి. సమదుఃఖ సుఖ క్షమీ, సుఖక్షమీ అనకూడదు, సుఖః క్షమీ అనాలి. ఎప్పుడెప్పుడైతే క్షకారం వస్తుందో విసర్గ తర్వాత, ఆ విసర్గని హకారంగా చదవాలి. స్వామిని ఎలా చదివారో అలా ఎంతమంది చదివారు ఇప్పుడు? నేను సుఖ క్షమి అని చదివాను, నోటీస్ చేయాలి ఎందుకు చదివారు స్వామిని గారు. సుఖ క్షమి అని చదివినప్పుడు మనం కూడా ఎట్లా చదవాలి? సుఖ క్షమి సమదుఃఖ సుఖ క్షమి. అది గమనించడం అంటే అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండే వాళ్ళకి జ్ఞానం వస్తుందండి, అందరికీ రాదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అలర్ట్గా స్ట్రైట్గా కూర్చోవడం. అలర్ట్గా ఉండడం అంటే చాలా ఉత్సాహంతో ఉండాలి, మనసు ఎప్పుడు కూడా బబ్లింగ్ అన్నమాట, ఉత్సాహంగా ఉండాలి. ఆ కళ్ళల్లో కనపడాలి ఆ ఉత్సాహం, కళ్ళల్లో వ్యక్తం అవుతుంది, ముఖంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడు చిన్నవాళ్ళలా కనపడతారు, ఓల్డ్ లాగా ఉండరు. ఇప్పుడు మీరు అందరూ అట్లాగే కనపడుతున్నారు నాకు. ఓకే, తమాషా కదా. ఓకే, అద్వేష్ట ఈ పరభక్త అంటే ఆత్మస్వరూపమే పరమాత్మ, ఆ ఆత్మే నేను అని ఎవరైతే తెలుసుకుంటాడో, అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మమును, నేనే ఆత్మస్వరూపాన్ని. రాముడు కృష్ణుడు ఈ రూపాలన్నీ కూడా ఈ ఆత్మకి ఇచ్చినటువంటి రూపాలు. మన యొక్క పూజ కోసం, మనం ఎదగడం కోసం, మన మనస్సు పరిపక్వత పొందడం కోసం, సంస్కారాన్ని పొందడం కోసం ఇచ్చినటువంటి మెట్లు. అవి మెట్లులో నుంచి రాకుండా ఆ అరూప జ్ఞానం అందదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సంప్రదాయమైనటువంటి ఈ ఐదు సోపానాలు వదిలిపెట్టి జనం తేలికైనటువంటి మార్గాలు వెతుక్కుంటున్నారు. తేలికైన మార్గాలు ఏమిటంటి, ఈ రూపాలు ఇవ్వండి అసలు దేవునికి, ఆయన నిరాకారుడు, ఆయన నిరాకారుడు గనక నిరాకారంగా మేము దేవుణ్ణి పూజిస్తామన్నారు. అరే నిరాకారం అని చెప్తావు, మళ్ళీ దేవుణ్ణి అంటావు, మళ్ళీ పూజిస్తానంటావు, నిరాకారాన్ని ఎట్లా పూజిస్తావు? ఆ పదాలలో ఎంత ఫ్యాలసీ ఉందో చూసారా? మేమంతా నిరాకార ఉపాసకులం అండి అన్నాడు. నిరాకారాన్ని ఉపాసిస్తానని అంటావు, అసలు ఆకారం అంటే ఏమిటి, ఆకారాన్ని ఎందుకు నువ్వు త్యజిస్తున్నావు, నిరాకారం అంటే ఏమిటి? అది చదివిన వాళ్ళకు అర్థమవుతుందని కానీ నిరాకారం అన్నంత మాత్రాన నువ్వు నిరాకారాన్ని తెలుసుకోలేవు. ఎంఎస్సీ క్లాసు గొప్పదే, అంత మాత్రం చేత నేను 10th క్లాస్ చదవనండి, నేను గ్రాడ్యుయేషన్ చదవనండి అంటే నేను ఎంఎస్సీ క్లాసుకి ఎవరు తీసుకెళ్తారు? నేను వెళ్తానండి, కూర్చోని డబ్బులు కట్టి వెళ్తానన్నాడు. అక్కడ మధ్యలో కాస్త ఆమ్యామ్య ఇచ్చి ఎంఎస్సీ క్లాసు పోయి కూర్చుంటానన్నాడు. పో కూర్చో, ఇక్కడ ఎవరి కళ్ళు కప్పి పోయి కూర్చున్నా కూడా పాపం ఆ టీచర్కి తెలియదు నువ్వేం చదివావు. ఆవిడ మాట్లాడుతోంది ఎంఎస్సీ క్లాసులో, నీకేమన్నా అర్థమవుతుందా? బీఎస్సీ చదవకుండా, 12th క్లాస్ చదవకుండా, 10th చదవకుండా ఎంఎస్సీ క్లాస్ ఏమర్థమవుతుంది? అర్థమైనట్లుగా ఉందన్నాడు. అంతా గందరగోళం. అదేవిధంగా ఇక్కడ కూడా మొదటి సోపానం అందులో ఉన్నాం సహజంగానే అందరం. అందులో కొంచెం రిఫైన్మెంట్ చేశాడు కృష్ణ పరమాత్మ. ఏమని? భగవంతుణ్ణి తలుచుకో ఒకసారి అన్నాడు. ఆ రిఫైన్మెంట్ ఏం చేస్తుందంటే అది ప్రైమరీ స్కూల్, మొదటి మెట్టు ప్రైమరీ స్కూల్, రెండవ మెట్టు సెకండరీ స్కూల్, అది సెకండరీ స్కూల్కు తీసుకొస్తుంది. సెకండరీ స్కూల్ నుంచి తర్వాత జూనియర్ కాలేజ్, జూనియర్ కాలేజ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, నాలుగో మెట్టు గ్రాడ్యుయేషన్, మూడో మెట్టు గ్రాడ్యుయేషన్, నాలుగో మెట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి పిహెచ్డి, డాక్టరేట్. మీరే చెప్పండి, ప్రైమరీ స్కూల్ లేకుండా డాక్టరేట్ ఎవరండి ఇస్తారు? డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు వీడు డాక్టరేట్. కొనుక్కున్న తర్వాత ఎవరో పదేళ్ల తర్వాత కోర్టులో ఫైల్ చేస్తారు కేసు. అది ఎంత అవమానం, అదంతా అట్నుంచండి. ఇక్కడ నీ లైఫ్ వేస్ట్ అయిపోతుందే. ఆ డిగ్రీలు ఆ డాక్టరేట్లు లేకపోతే నష్టమేం లేదు. ఇక్కడ నువ్వు పై మెట్టుకు వెళ్ళి కూర్చున్నావంటే అక్కడ వేస్ట్ చేసుకుంటే అర్థం కాదు నీకు అది. అప్పుడు నీ జీవితం అంతా వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలి, ఒక్కొక్క మెట్టుగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతనే గురుముఖంగా గురు యొక్క మార్గదర్శనంలో వెళ్ళాలి. గురు మార్గదర్శనం అంటే ఏమిటి, ఏ గురువు అయితే శాస్త్రం బోధిస్తూ ఉన్నారో ఆ గురువు చెప్పే మార్గంలో వెళ్ళాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇది సేఫ్. ఇలా కాకుండా టైం వృధా చేసుకుంటావు. అందుకని ఈ గురువు మీద నమ్మకం ఉండాలి. గురువు మీద నమ్మకం ఉండాలంటే ఏం గురువో ఏం నమ్మకం ఎట్లా నమ్ముతామండి. పోయిన ఆయన దగ్గర శాస్త్రం ఉంది కదా, శాస్త్రాన్ని నమ్ము. శాస్త్రం ఉన్న గురువు ఎప్పుడు మోసం చేయడు. అర్థమైందా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉత్తమ గురువు అయితే శాస్త్రము ఉండి జ్ఞానం ఉన్న గురువు. పోనీ ఆయన జ్ఞానం ఉన్నదో లేదో నాకెట్లా తెలుస్తుంది, నేను అజ్ఞానినైతే. కానీ శాస్త్రం ఉన్నది కదా, చక్కగా శాస్త్రం ఒక గురువు దగ్గర చదువుకున్నారు ఆయన. కనుక శాస్త్రం ఉన్న గురువు మనల్ని ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించరు. ఇదొక్కటే ప్రమాణం. ఆయన ఒక గురువు దగ్గర చదివి ఉండాలి, అది ముఖ్యం. అంతేగాని 16th century 17th century గురువుని పెట్టుకోకూడదు. ఆయన ఫోటోలు పెట్టుకొని నేను ఆయన ఫాలో అవుతానండి అన్నా. ఎట్లా ఫాలో అవుతాం? ఫాలో అవుతానండి. సరే, మీ పిల్లల్ని కూడా అట్లాగే చదివించు. కాలేజీలకు ఎందుకు ఐన్స్టీన్ ఫోటో పెట్టుకోమను? సైంటిస్ట్ కావాలంటే ఐన్స్టీన్ ఫోటో పెట్టుకో, లేకపోతే ఇంకో సైంటిస్ట్ ఫోటో పెట్టు. రోజు కూర్చొని ఆయన్నే తలుచుకుంటూ ఉండు. ఏ తల్లిదండ్రులైనా అట్లా చేస్తున్నారా? చేస్తున్నారా? వాళ్ళ అబ్బాయి సైంటిస్ట్ కావాలంటే ఐన్స్టీన్ ఫోటో పెట్టా తల్లి ధ్యానం చేయిస్తుందా, కాలేజీకి పంపిస్తుందా? మరి అంత బుద్ధి అందులో ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు బుద్ధి పనిచేయదు మనకు? ఆత్మజ్ఞానం పొందాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి 15th century ఆయన ఫోటో పెట్టుకుంటే నాకు ఆత్మజ్ఞానం వస్తుందా? మరి అట్లా పెట్టుకోమని చెప్తున్నారు కదండి అన్నారు. అలా పెట్టుకోమని చెప్పే వాళ్ళకి ఈ ప్రశ్న అడగండి, ఐన్స్టీన్ ఫోటో పెట్టుకుంటే సైంటిస్ట్ అవుతాడా అబ్బాయి? కాడు. అలాంటి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఏమండి ఐన్స్టీన్ ఫోటో పెట్టుకుంటే రాదండి, ఐన్స్టీన్ సైన్స్ ఫిజిక్స్ అంతా బయటది కదండి, అందుకని ఆయనకు బయట గురువు కావాలి అని. ఆత్మ అనేది ఇక్కడ ఉంది కదా, మన లోపల ఉన్నది కదా, అందుకని బయట గురువు అక్కర్లేదు దీనికి. ఇది లాజిక్, వాడు చెప్పే లాజిక్. ఇక్కడ ఉన్నది కనుక ఇదంతా నా ఆచార్య దేవభవ పుస్తకంలో రాశాను, చదివితే మళ్ళీ మళ్ళీ రివైజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నది కనుక మనకు బయట గురువు అక్కర్లేదు, ఇది వాడు చెప్పే లాజిక్. ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడు బయట ఎందుకు ఎదుగుతావు అన్నట్ట ఒక ఆయన. ఆయన అన్నాడో లేదో వీళ్ళు చెప్తారు. ఆత్మ ఇక్కడుంటే బయట ఎందుకు ఎదుగుతావు అన్నాడు. అప్పుడు వాళ్ళకి మనం ప్రశ్న వేస్తాం, మహం ఇక్కడుంటే బయట చూస్తావు ఎందుకు అద్దంలో చెప్పు. మొహం ఇక్కడే కదా ఉంది, నీదే కదా మొహం. ఇక్కడ మొహం ఉంటే అక్కడ చూస్తావేమిటి? అవునండి, కరెక్ట్గానే ఉంది మీ ప్రశ్న. అట్లా రా దోవకి, మొహం ఇక్కడ ఉన్నా కూడా నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు, నీకు అర్థం కావాలి. ఆత్మ ఇక్కడ ఉన్నా కూడా నువ్వు ఆత్మస్వరూపం అయినప్పటికీ కూడా నీకు గురువు శాస్త్రం కావాలి, శాస్త్రం అని అర్థం కావాలి, ఆ అర్థాన్ని పట్టుకున్నటువంటి గురువు కావాలి. కనుక ఏం చేయాలి, అప్పుడే నీకు ఆ ఆత్మజ్ఞానం వస్తుంది. అలా వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని ద్వేషించవు. ఎవరిని ఎవరు ద్వేషిస్తారు, ఎలా ద్వేషిస్తావు? అంత ఆత్మ అయినప్పుడు, జ్ఞాని అయిన వాడికి అంత ఆత్మే. నేనే ఆ రూపంలో ఉంటే ఎట్లా ద్వేషిస్తాను? అద్విష్ట అన్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.